శవనోద్దహనోద్భూతధూమంబుపీల్చుట ఆయువు అంతంత మాత్రమయ్యే. శాస్త్రం ఏం చెబుతున్నదంటే శవాల మీద నుంచి వచ్చే పొగ పీల్చకూడదు, ఆయుక్షీణం అవుతుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో శ్మశానం మీద నుంచి వచ్చేటటువంటి పొగని పదే పదే పీల్చడం ద్వారా మనిషికి రోజు రోజుకి ఆయుక్షీణం అవుతుంది. అదే హోమధూమం అయితే ఆయువును పెంచుతుంది. అందుకే ఎప్పుడు యజ్ఞములు జరుగుతున్న చోట మనం కూర్చోవాలి. హోమధూమం ఉన్నది ఉందే అది చాలా మంచిది. చితాధూమం ఆయుక్షీణం, హోమధూమం ఆయుర్వృద్ధిని ఇస్తాయి. ఆయనకి తెలుసు, ఆయన ఉద్యోగ ధర్మం, అందువల్ల క్రమంగా ఆయనకి తెలియకుండానే దగ్గు రావడం మొదలుపెట్టింది. శరీరంలో జవసత్వాల్లో కొంచెం మార్పు రావడం మొదలుపెట్టింది. ఒక్కొక్కప్పుడైతే చిన్నపిల్లలు చచ్చిపోతే ఈ పిల్లల్ని తీసుకొచ్చిన తల్లులు తండ్రులు ఆ శ్మశానంలో గుండెలు బాదుకుని అయ్యో పుత్ర లేక పుత్రి అని ఏడుస్తూ ఉంటే అవి చూసినప్పుడల్లా ఆయనకి గుండె బేదారెత్తిపోయేదట. రోహితుడే గుర్తుకొచ్చేవాడు. ఒక్కొక్కప్పుడు భార్యకి దూరమైన భర్త, భర్తకి దూరమైన భార్య గొల్లుమని ఏడ్చేవారు. అందరూ ఏడవర్లేండి, కొంతమంది పోతే పోయాడు అని ఆనందిస్తారు. రోజు ఏడిపించే మొగుడు తెస్తే భార్య పైకి ఏడ్చినట్టు నటించిన అమ్మాయ పోయాడ్రా బాబు రేపటి నుంచి స్వేచ్ఛ అనుకుంటుంది అనుకోదా. రోజు వీడు ఇంట్లోకి వచ్చి ఏడిపిస్తున్నాడు. మరి ఒక్కరోజు పురాణానికి వెళ్ళడం, ఎప్పుడు ఇంట్లో కూర్చుని పెళ్ళాన్ని ఏడిపిస్తూ ఉంటే వాడు గొళ్ళు పండదు. అలాంటి వాళ్ళని పక్కన పెడితే ఆత్మీయతతో బతికే దంపతులు ఉంటారు, మహానుభావులు మీలాంటి వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పక్క పక్కనే ఉండాలని కోరుకుంటారట. దురదృష్టవశాత్తు భార్యని ప్రేమించే భర్తకి ఆ భార్య దూరమైన, భర్తని ప్రేమించే భార్యకి భర్త దూరమైన వాళ్ళు తట్టుకోలేరు. అలా తట్టుకోలేక గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే రాళ్ళు కరిగిపోయినట్టు అయిపోయేది ఆయనకి. అందువల్ల ఎన్ని దృశ్యాలు చూశాడో. కాలం అంటే ఏమిటో తెలిసింది ఆయనకి. ఆయువు తీరకుండా చచ్చిపోయే చిన్నపిల్లలు, ఒక్కొక్కప్పుడు చిన్నపిల్లల కంటే ముందు పోయేటటువంటి పెద్దలు, లేక పెద్దల కళ్ళ ముందు పోయే పిన్నలు, భార్య కళ్ళ ముందు పోతున్న భర్త, భర్త కళ్ళ ముందు పోతున్న భార్య, లేక అన్నదమ్ములు పోయి తక్కిన సోదరులు, సోదరీమణులు పోయి తక్కిన సోదరీమణులు, వీళ్ళంతా ఏడవడం చూశాడు ఆయన. ఏం రాశారండి, అందులో అద్భుతంగా రాశారు. ఇవి అందుకే శ్మశానం దగ్గరికి వెడితే మానవ జీవితం అంటే ఏమిటో తెలుస్తుందట. కొద్ది రోజుల పాటు శ్మశానంలో ఉంటే మనిషి బండబారిపోతాడు. ఆధ్యాత్మిక లక్షణం బాగా వస్తుందన్నమాట. అందుకే శ్మశాన వైరాగ్యం అని పేరు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని వైరాగ్యాలు మూడు. పురాణ వైరాగ్యం అంటే ఏమిటనమాట, పురాణంలో ఏదైనా చెబుతున్నప్పుడు విని ఇంకా రేపటి నుంచి ధర్మంగా ఉందాం, అన్నీ మానేద్దాం, రేపటి నుంచి రోజు పురాణానికి ఆరింటికల్లా వచ్చేద్దాం అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి నేను స్వస్తి అన్నాక మళ్ళీ లేవడంతో పక్కవాడిని తోసుకెళ్ళిపోయి ప్రసాదం తీసుకుపోతాడు, మళ్ళీ వచ్చిపోతాడు ఇంటికి వెళ్ళి. ఇంత పూర్వం అనుకుంటాడు అనమాట వాడు, ఏమైనా రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటాను, రేపు ఏమైనా మళ్ళీ పురాణాన్ని కడతాను, లేక మంచి పనులు చేస్తాను. ఇందులో ఉన్న కాసేపు ఏమనిపిస్తుంది అనమాట, మంచి పనులే చేద్దాం, నరకం ఉందిట, స్వర్గం ఉందిట, అంచేత పవిత్ర కార్యక్రమాలు చేసి నరకానికి పోకుండా ఉందామని ఎంతో అనుకుంటారట పాప. అప్పుడు ఉద్వేగం వస్తుందన్నమాట. ఇక్కడున్న కాసేపు అప్పుడప్పుడు కాశీ గురించి చెప్పినప్పుడు ఏమైనా అక్టోబర్లో గురువుగారితో కాశీ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఆయన అలాగే చెబుతాడు, కాశీకి వెళ్ళినా ఓటే కాటికి వెళ్ళినా ఓటే అంటాడు మళ్ళీ. అంటే ఏమిటనమాట, ఈ పురాణం విన్నప్పుడున్న ఉద్వేగం మళ్ళీ బయటికి వెళ్ళాక ఉండదు. అందుకని పురాణ వైరాగ్యం ఇది తాత్కాలికమే. ఇక ప్రసూతి వైరాగ్యం అంటే ఆడపిల్లలు ఎవరైనా ప్రసవ వేదన పడుతున్నప్పుడు, పిల్లల్ని కండానికి బాధపడుతున్నప్పుడు, వాళ్ళకి సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పక్కన ఆడపిల్లలు చూసి అబ్బా పిల్లల్ని కండం ఎంత కష్టమా, అబ్బా రామ 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 పెళ్లి చేసుకోకూడదు బాబు, పిల్లలు కనకూడదు బాబు అనిపిస్తుంది. కానీ మళ్ళీ మామూలే భర్త మళ్ళీ వీళ్ళకి ఏమే సంతానం కావాలనగానే సంతాన ప్రాప్తి కోసం అన్నీ మర్చిపోతారట. అసలు ఇంతెందుకు, ఒక పిల్లాడి కన్నాడు మళ్ళీ రెండో పిల్లాడి కన్నాడని సిద్ధమైపోతుంది. ఆ ప్రసూతి వైరాగ్యం అక్కడితో పోతుంది అనమాట. ఆ కాసేపే ఆ బాధ, ఆ బాధ పోయాక మళ్ళీ మామూలు అయిపోతారు. ఎప్పుడు అవే గుర్తుంటే మనం బతకలేము. కాబట్టి పురుడు పోసుకుంటున్నప్పుడు ఆ పురిటి కష్టం చూసిన వాళ్ళకు కూడా ఇక పిల్లల్ని కనకూడదని కాసేపు తాత్కాలిక వైరాగ్యం వస్తుందే, ఆ వైరాగ్యం తర్వాత నిలబడకుండా ఉంటుందే, దానిని ప్రసూతి వైరాగ్యం అంటారు. ఇక శ్మశాన వైరాగ్యం, శ్మశానంలో ఎవడన తచ్చినప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఏంతే మన జీవితం, ఇవాళ్ళు ఉంటాను రేపు పోతాం, ఎన్ని పురాణాలు చెప్పినా ఆయన్ని ఇక్కడే పడుకోబెట్టేస్తారు అనిపిస్తుంది అనమాట. కానీ మళ్ళీ ఆవిడ ఇంటికి రాగానే ఏమే ఏం చేసావు, దెబ్బకాయ పచ్చడా దెబ్బకాయ పచ్చడా అంటాడు. ఆ కాసేపు శ్మశానంలో ఉన్నప్పుడు చెయ్యి ఏమి తిండి, ఏమి సుఖం, ఏమి లేదు అనుకుంటాడా. మళ్ళీ ఇంటికి రాగానే ఆ శ్మశాన విషయం మర్చిపోతాడు. మర్చిపోకపోతే బతకలేడు వాడు. ఆ కాసేపు ఆ దుఃఖం అలా అనిపిస్తుంది అన్నమాట. ఎన్నో పర్యాయాలు చాలామందిని చూశాం కదా మన అందరం కూడా, పోయారండి ఏమీ లేదండి జీవితం, చివరికి పోక తప్పదండి, మన శరీరం కూడా కాలిపోతుందండి. కాలిపోయే శరీరానికి పులిహారం ఏమిటి, దద్దోజనం ఏమిటి అని మళ్ళీ ఇంటికి రాగానే పులిహారం చేసావా అంటాడు. అలా అనకపోతే జీవించడం అనమాట. కనుక దాన్ని ఏమన్నారు, శ్మశాన వైరాగ్యం అన్నారు. ఈ మూడు వైరాగ్యాల్లో ప్రస్తుతం ఈయన్ని శ్మశాన వైరాగ్యం పట్టుకుని క్రమంగా బండబారిపోయాడు. ఒకనాడు అతడికి రాత్రివేళ గాఢంగా నిద్రపట్టింది. శ్మశానానికి వచ్చాక కాటికాపరయ్యాక ఆయనకి అసలు నిద్రలేదు. ఎప్పుడు నిద్రపోతున్నాడో ఎప్పుడు మెలకుగా ఉంటున్నాడో తెలియదు. ఆ డ్యూటీ అటువంటిది, ఎవడన్నా చెప్పిపోడు కదా. అందువల్ల దాంతో సరైన నిద్ర లేకుండా ఉన్న ఆయన ఒకసారి కలత నిద్రపోయాడు. ఆ కలత నిద్రలో ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఈయన బ్రతికుండగానే ఎవరో గొరగొర పట్టుకొచ్చి శ్మశానంలో పారవేసినట్టు, శ్మశానంలో ఈయన కాటికాపర అయినట్టు, ఇంతలో ఈయన కొడుకు చచ్చిపోయినట్టు, కొడుకుని పావుగాటు వేయటం వల్ల చచ్చిపోయినట్టు, అప్పుడు ఆ కొడుకుని భార్య తీసుకొచ్చి శ్మశానంలో పెట్టినట్టు, తీరా ఆ పిల్లవాడిని తగలబెట్టడం కోసం భార్య అటు ఇటు తిరుగుతుంటే తానే స్వయముగా, ఏయ్ ఈ పిల్లవాడిని తగలబెట్టడానికి వీల్లేదు, కాటి సుంకం కట్టు అని కట్టుకున్న భార్యని బాగా ధిక్కరించినట్టు, తిట్టినట్టు, ఆవిడ కూడా శవదహనం చేయకుండా నిరాకరించినట్టు, చివరికి వాడు తన కొడుకని తెలిసినట్టు, దాంతో తాను దుఃఖించి ఆత్మహత్య చేసుకున్నట్టు, ఆత్మహత్య చేసుకున్న వెంటనే యమకింకరులు వచ్చి ఈ ప్రాణాన్ని తీసుకుపోయి, ఎరా కాటికాపరి నిన్ను కొనుక్కున్నాడు, వాడు రుణం తెరచకుండా శ్మశానంలో ఆత్మహత్య చేసుకుంటావా రారా అని కొన్ని వేల సంవత్సరాలు నరకానికి తీసుకెళ్ళి చితక్ కొట్టినట్టు, చివరికి భూలోకంలో ఒక దరిద్రపు జన్మెత్తినట్టు కలొచ్చింది. ఆ చిట్ట చివరికి వచ్చరికి ఉలిక్కిబడి లేచాడు. ఓరి బాబు ఇదేమిట్రా అని చూస్తే ఆయన మళ్ళీ శ్మశానంలోనే ఉన్నాడు. ఓరి నాయనో, ఇంచుమించుగా తెల్లవారుజామున రెండవుతోంది, ఇది రెండు మూడు మధ్యలో ఇలాంటి కళ వచ్చిందేంటి, కొంప తీసి కళ నిజమవ్వదు కదా, నా కుమారుడే ఈ శ్మశానానికి రాడు కదా, ఇంత సత్యం మీద నిలబడిన నాకు ఈ దురవస్థ వస్తుందా అని వణిగిపోయాట ఆయన. కలలో కూడా కుమారుడు చచ్చిపోయాడు, వాడిని తగలబెట్టాల్సి వస్తుంది, వాడి దగ్గర కూడా సుంకం వసూలు చెయ్యాలి అని ఒక ఊహ రావడం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు అది ఏమవుతుందో అని భయం పట్టుకుందిట. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇప్పుడు దేవుడు నాకు చూపించాడు అనుకున్నాడు ఆయన. పుత్ర శోకం మహాకష్టం కష్టాత్ కష్టతరం క్షుధ. లోకంలో భయంకరమైన కష్టాలు కొన్ని ఉన్నాయి, శోకాల్లో కల్లా గొప్ప శోకాలు కొన్ని ఉన్నాయి. అందులో తండ్రి బ్రతుకుండగా కుమారుడు పోవటం ఉన్నది, ఆ పుత్ర శోకం అది మహాకష్టం అట. ఆ కష్టాన్ని తండ్రి తట్టుకోలేడు, తల్లి తట్టుకోలేదు. మేము బతుకుండగానే కుమారా నువ్వు పోయావా అని గుండెలు బాగుకు ఏడుస్తారు. అటువంటి కష్టం ఎవరికీ రాకుండా భగవంతుడు అనుగ్రహించుగాక. అంతకంటే కష్టం కష్టాత్ కష్టతరం క్షుధ, ఆకలి ఇంకా భయంకరమైనది. కొడుకు తచ్చిపోయాడని ఏడుస్తున్నప్పుడు కూడా కాసేపు ఉన్నాక ఆకలి తట్టుకోలేక గిజగిజలాడిపోతుంది. అందువల్ల ఆకలి మరింత బాధాకరమైనది. కాబట్టి ఆకలి, పుత్రశోకం, ఈ రెండు మానవులకి రాకూడదు అనుకున్నాడు ఆయన. ఇలా ఆయన అనుకుంటూ ఉండగా సంవత్సర కాలం గడిచిపోయింది. 12 నెలల కాలం శ్మశానంలో గడిపాడు హరిశ్చంద్రుడు. ఈ 12 నెలలు గడవడానికి ఆయనకి ఎలా కనిపించిందో తెలుసా, అక్కడ రాశాడు 12 నెలలు ఆయన ఇంత చేసి శ్మశానంలో గడిపితే ఈ 12 నెలలు గడిచే కాలం 1000 ఏళ్ళు గడిచినట్టు అనిపించింది ఆయనకి. కష్టాల్లో ఉన్నప్పుడుందే కాలం గడిచినట్టు అనిపించదు, ఒక సెకను ఒక యుగంలో అనిపిస్తుంది. అందుకే 12 నెలలు గడిచిందా, చూడ్డానికి నాకు 1000 యుగాలు గడిచినట్టో 1000 ఏళ్ళు గడిచినట్టో అనిపిస్తోంది. రామచంద్ర ఇంకా ఎంతకాలం గడవాలనుకున్నాడు పాపం ఆయన. ఈలోపక్కడ ఒకనాడు కాలకౌశికుడి భార్య ప్రొద్దుటే రోహితుణ్ణి పిలిచింది. రేపు మా ఇంట్లో అమావాస్య పితృకార్యం ఉంది, ఈ పితృకార్యానికి దర్భలు కావాలి, సమిధులు కావాలి, అరటాకులు కావాలి, దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి, ఈ కాశీ దగ్గర ఉన్న అడవిలోకి వెళ్ళి ఆకులు చితుకులు ఇవన్నీ తీసుకురా అని తోటి పిల్లలతో పాటు పంపింది. కుర్రాడు పొద్దుటే వెళ్ళాడు. అక్కడ ఒక చోట మంచి బాదం చెట్టు ఉన్నాయి, ఆ బాదం చెట్టుకి ఆకులు ఉన్నాయి, ఈ పండుటాకులు కోసి కింద వేసి వాటిని ఆకుల కింద కొడదామనే ఉద్దేశంతో ఆకులు కోయడానికి ప్రయత్నించాడు. ఆకులు అందడం లేదు, అక్కడ పొట్టు ఉంది, కొన్నాడు కదా తెలియక పొట్ట మీద ఎక్కి ఆకులు కొయ్యిపోతూ ఉంటే ఆ పొట్టలోంచి నల్లని పాము పైకి లేచింది. నీలాయత భోగ ఫణ వ్యాళ అనల విషమ హోగ్రవ క్రిజాల మాలా వినిపాతితయ్యి. అమాంతంగా నల్లని తాచుపాము పైకి లేచింది. ఆ తాచుపాముకి ఎంత పడగున్నది, పెద్ద పడగ కలిగిన ఆ నల్ల తాచుపాము ఒక్కసారి బుస్సున కస్సున పైకి లేచి వీడిని అమాంతంగా కాటేసింది. కాటేయడంతో కుర్రాడు అమ్మ అని ఒక్క కరుపరిచి కింద పడిపోయాడు. క్షణంలో చచ్చిపోయాడు. వాడి శరీరం నల్లగా అయిపోయింది. అంత భయంకరమైన విషసర్పం అది. ఆ విషసర్పం కాటుకి మళ్ళీ కిక్కురు మనకుండా పడి చచ్చిపోయాట కుర్రాడు. తోటి పిల్లలు భయపడిపోయారు, పరుగు పరుగును వచ్చారు. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మ, చంద్రపతి, నీ కొడుకు పాము కాటు తిన్నాడు, బతికాడో చచ్చాడో తెలియదు, వాడిని మేము మొయ్యలేక అక్కడ వదిలేసి వచ్చాం, నువ్వు వెళ్ళి నీ కొడుకును చూసుకున్నారు. దాంతో ఈవిడ వణికిపోతూ ఏడుస్తూ, అయ్యో కుమార ఏమైపోయావు అనుకుంటూ యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఓ చండాస్య, ఒక్కసారి అనుమతిస్తే నా కుమారుని చూడడానికి అడవికి ఎడతాను, వాడు అడవిలో పడిపోయాట, వాడు పాము కాటేసిందితే వాడిని రక్షించుకుంటానంటే దొడ్లో అంట్లు ఎవడతావుతాడు, బోలెడంత డబ్బు పెట్టి నిన్ను దాసీగా కొనుక్కుంటే అంట్లు తవ్వడం అనేసి కొడుకు వంకత పెడతావా, ఏం అవ్వడలే వాడు, ఏం అంత తేలిక చావడు, వాడు దిక్కుమాలాడు, ఎంతమందిని చంపితేస్తాడో, అంట్లు నీతో వెళ్ళింది. ఇంక యజమానురాలు మాట కాదనడానికి లేదుగా. అందువల్ల చచ్చినట్టు అంట్లన్నీ తోమేసరికి మెట్ట మధ్యాహ్నం 2 అయ్యింది. అంట్లన్నీ తోమాను తల్లి అంది. అంట్లన్నీ తోమేవా, బట్టలన్నీ అక్కడ వేశాను అని ఎప్పుడూ లేని బట్టలన్నీ పట్టుకొచ్చి వేసింది. పైగా ఇంత పూర్వం ఉతికేసినవి కూడా అన్నీ పట్టుకొచ్చి గుండిగ నిండా పెట్టింది. అక్కడ గుండిగడు బట్టలు బయటికి తీసి గుంజి ఉతికి ఆరేసేసరికి చీకటి పడిపోయింది. అప్పుడు వెళ్ళనిచ్చిందిట, పొద్దుటెప్పుడు కుర్రవాడు పడిపోతే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి యజమానురాలు అనుజ్ఞవ్వగా అప్పుడు బయలుదేరి అడవిలో వెతుక్కుని పిల్లలు చెప్పిన మార్గంలో వెళ్ళి చివరికి పుట్ట దగ్గర కింద పడిపోయి నోట్లోంచి నొరగొచ్చి చచ్చిపోయిన కొడుకుని చూసింది. అప్పటికి వాడి శరీరం కట్టెలా బిగుసుకుపోయింది, పాపం చచ్చిపోయాడు, శరీరం కూడా బిగుసుకుపోయింది. ఇక చూడండి ఆ శరీరం మీద పడి పుత్రుడి కోసం ఏమి ఏడ్చింది ఆవిడ. కుమార, ఎప్పుడో ఎక్కడో ఎవరో పుత్రశోకం పొందారని విన్నాను, ఆ పుత్రశోకం నాకే వచ్చిందా, నువ్వు పెద్దవాడు అవుతావని ఉపనయనం చేస్తానని ఆ తర్వాత నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తానని ఆపై నీకు పెళ్ళవుతుందని కోడలు వస్తుందని వంశం నిలబడుతుందని ఎన్నో రకాల కలలు కన్నాను. అటువంటిది ఇవాళ చివరికి నన్ను దుర్భాగ్యురాలు చేసి ఈ శ్మశానంలో కటిక నేల మీద పడిపోయావా, ఇంతమంది ఉన్నారు ఒక్కళ్ళు కూడా నీ మీద జాలి చూపించలేదా, నిరంతరం భక్తితో నేను పూజించే కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ కూడా నేను కరుణించలేకపోయారా అని ఎంతో ఏడ్చింది, పరిపరి విధాలుగా పలవరించింది. దుఃఖించి దుఃఖించి ఎంత దుఃఖించినా ఇంక చచ్చిపోయినవాడు రాడు కదా, ఏడిస్తే చచ్చిపోయినవాడు బ్రతికి వచ్చేటట్లయితే ఏడాది పాటు ఏడవచ్చు, ఎన్నేళ్ళు ఏడ్చినా చచ్చిన వాడికి తిరిగి రాడు. అందుకని చివరికి పాపం ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఈ పిల్లవాడిని చేత్తో పుచ్చుకొని ఆ అడవి నుంచి హరిశ్చంద్ర ఘట్టం దగ్గరకు వచ్చింది, శ్మశానం దగ్గరకు వచ్చింది. కనీసం పిల్లవాడికి దహన సంస్కారాలైనా చేద్దామని పూర్వకాలంలో అందరినీ దహనమే చేసేవారు. తర్వాత కాలంలో ఏమైందంటే కలియుగంలోకి వచ్చాక కొంతమంది ఏం చేశారు, పరాశరుడు లాంటి మహర్షులు ఉపనయనం కాకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళని పిల్లల్ని తగలబెట్టకుండా పాతి పెట్టండి అన్నట్టు. చిన్నపిల్లల్ని తగలబెడుతూ ఉంటే తల్లులు తండ్రులు చూడలేకపోయేవారు. అందుకని ఏం చేశాడు పరాశరుడు, ఈ తల్లుల దుఃఖం చూసి ఎంత కాదనుకున్నా ఈ చిన్నపిల్లాడిని దాని మీద పడుకోబెట్టి కళ్ళెదురకుండా వాడిని తగలబెట్టేస్తుంటే చూడలేరు తల్లులు. ఈ బాధపడలేకే కలియుగంలో శ్మశానానికి వెళ్ళొద్దని కొంత నిషేధించారు. అంతేకాని శాస్త్రం కాదు అది, అది జనాచారం అంటారు. అందుకే పూర్వం ఆడవాళ్లే స్వయంగా తగలబెట్టినవి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. గరుడ పురాణంలో అయితే స్త్రీవాధ కశ్చిత్ పురుషదష్టస్య కురుతే క్రియాం అని గరుడ పురాణంలో శ్లోకం చూడండి. స్త్రీవా అంటే స్త్రీ కానీ లేక ఇంకెవరైనా కానీ అష్టస్య కురుతే క్రియాం, చచ్చిన వాడికి క్రియాకలాపములు శ్మశానములో కూడా చెయ్యవచ్చు అని ఉంది. కాకపోతే ఎందుకని కొందరు పెద్దలు వద్దన్నారు, దానికి ఒక ఔచిత్యం లేకపోలేదు, పెద్దలు ఊరికే చెప్పరు. ఇప్పుడు ఆడవాళ్ళకి సహజంగా అంటే పూర్వం ఆడవాళ్ళని ఉండేవారు కదా స్త్రీలు, పాప వాళ్ళకి కరుణ ఎక్కువ ఉండేది, వాళ్ళు ఎప్పుడూ కఠినంగా ఉండలేకపోయేవారు. అందుకని శ్మశానానికి వెళ్ళాక ఈ పిల్లవాడిని వాళ్ళే తగలబెట్టాలంటే వాళ్ళకి బాధ, పాతి పెట్టినట్టయితే కొంతవరకు నయం కానీ మరీ బొత్తిగా నిప్పు పెట్టాలంటే సున్నిత హృదయురాళ్ళు అయిన వాళ్ళు ఏడ్చేవారు, చచ్చిపోయేవారు. తర్వాత శ్మశానంలో ఉన్న బీభత్స దృశ్యం ఇవన్నీ చూశాక ఇంటికి వచ్చాక ఇంకా వాళ్ళు కాపురం చేయలేరు, అన్నం పెట్టలేరు, అన్నం తినలేరు, ఇవన్నీ ఎక్కువ బాధలు. మగవాళ్ళకంటే ఆడవాళ్ళు కుసుమ కోమల హృదయాలతో ఉంటారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శ్మశానంలోకి నిషేధం కొందరు విధించారు. దానికి జనాచారం అని పేరు, శాస్త్రం కాదు. అందుకే కృష్ణుడు శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరులకు ఎరిగింపవలదు గాని. ఇది పోతరగారు భాగవతంలో దశమస్కంధంలో పద్యంలో రాశారు. కృష్ణుడు ఒకప్పుడు నందాదులతో మనం ఒక పని చేసే ముందు ఇది శాస్త్రీయమా లేక జనాచారమా తెలుసుకుని చెయ్యాలి. శాస్త్రీయమైతే ఇంకా దాన్ని మార్చడానికి లేదు, చెయ్యాలి. జనాచారం అంటే జనులు ఎవరో ఒకళ్ళు ఆచరిస్తే ఇంకొకళ్ళు దాన్ని ఆచరించడం మొదలు పెడితే అప్పుడు దాన్ని తోసిరాదనవచ్చు. జనాచారాన్ని కావాలంటే విడిచిపెట్టచ్చు, ఎందుకంటే దానికి ప్రమాణం లేదు కనుక. అలాంటి జనాచారములు ఎన్నున్నాయో ఈ యుగంలో. ఉదాహరణకి హారతి ఇచ్చాను దేవుడికి, ఇచ్చిన తర్వాత నేరాజనానంతరం శుద్ధాచమనం కుర్యాత్ అంటే ఎక్కడ వెయ్యాలది, దేవుడి మీద పొయ్యాలి అని బృహస్పతి యొక్క మంత్రశాస్త్రం బార్హస్పత్య స్మృతిలో. కానీ అందరూ ఎక్కువ ఏం చేస్తారు, ఆ నీళ్లు తిప్పి హారతి పాత్ర మీద వేస్తారు. దానికి గల కారణం ఏమిటి, ఏ వెండి పాత్రలోనూ హారతి ఇచ్చినప్పుడు ఆ వెండి పాత్ర బాగా కాలిందిట, కాలిందని తట్టుకోలేక ఒక ఆయన దాని మీద నీళ్లు పోసేట. ఓహో, ఈయన పోసాడు కనుక వెండి పాత్ర మీద నీళ్లు, ఇక మీదట మనం హారతి అయిన తర్వాత నీళ్లు గిరగిరా తిప్పి పాత్ర మీద పోయాలని ఇంకోటి ఎవడో దాన్ని చూసి అనుకరించాడు. ఇది అనమాట గతానుగతికో లోక అంటే. కానీ మంత్రశాస్త్రాలన్నీ ఏం చెబుతున్నాయి, ఆ నీళ్లు తిప్పిన తర్వాత నేరాజనానంతరం దేవుడి మీద పోయాలి అని, దేవుడికి ఆ ఉష్ణత వల్ల వచ్చేటటువంటి తీవ్రత తొలగించాలి అని శాస్త్రం. ఇలా జనాచారాలు ఎన్నున్నాయో లెక్కలేదు, అవి ఎక్కడుంటాయో తెలియదు, ఏ పురాణాల్లో ఉండవు. నేను ఇంత కష్టపడి చిన్నప్పటి నుంచి ఇన్ని పురాణములు, ఇన్ని ఇతిహాసములు, ఇన్ని ఉపనిషత్తులు కంఠస్థం చేసిన, ఇన్ని మంత్రశాస్త్రాలు అపోసిన పెట్టిన ఎక్కడ కనపడినవి, ఎన్నో చోట జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఆత్మస్థుతి కోసం చెప్పుకున్నారో గురువుగారు అనుకోకండి, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆత్మస్థుతి కాదు, ఇంత పరిశోధన చేసాం సుమా అని చెప్పడానికి చెప్పి తీరాలి. ఆత్మస్థుతి చేయటం ఏమిటి, ఉట్టి చవటం నాకేం రాదు అని చెబితే మీరు వింటారా, వినరు కదా. ఒక ఆయనకు ఉద్యోగం కావాలండి, నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని, పిహెచ్డి చేశాను, నాకు ఇంత సర్వీస్ ఉంది అంటే ఉద్యోగం ఇస్తారా, నేను సన్నాసిని, నాకు అక్షరం ముక్క రాదు, పనికి మాలనండి, నాకు ఉద్యోగం ఉండి అంటే ఇస్తారా, ఎవరు కదా. కాబట్టి అప్పుడప్పుడు బాబు నేను చదువుకున్నాను రా అనాల్సిందే ధర్మ సందేహాలు తీర్చేటప్పుడు. అందువల్ల చెబుతున్న మాట ఏంటంటే జనాచారములు కూడా ఉండేవి, పూర్వం మాత్రం వాళ్ళంతా వాళ్లే తగలబెట్టేవారు. అందుకే ఆమె ఆ పిల్లవాడిని వెంట పెట్టుకు వచ్చింది అక్కడికి. ఈతడికి దహన సంస్కారం చేయటానికి ఏం చేద్దామని చూస్తుంటే అక్కడ శ్మశానంలో ఓ చోట కట్టెలు కనపడ్డాయి, ఆ కట్టెలు పేర్చింది, దాని మీద పిల్లవాడిని పడుకోబెట్టింది. పక్కనే కాలుతున్న మరొక కాష్టం ఉంది, ఆ కాష్టంలోంచి ఒక కొరకంచు పట్టుకొచ్చింది, దీనికి నిప్పి పెట్టబోయింది. ఆ సమయానికి అక్కడికి వచ్చేసాడు హరిశ్చంద్రుడు. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ కాటి కాపరి లేడనుకున్నావా, ఈ శ్మశానానికి కాపరిని నేను. కాటికి సుంకం కట్టకుండా ఏ శవాన్ని ఇక్కడ తగలబెట్టకూడదు, నీకు ఆ విషయం తెలియదా అని ఆ చేతిలో ఉన్నటువంటి కొరకంచు లాక్కుని పక్కన పారేశాడు. అప్పుడు ఆవిడంది, అయ్యా ఈ నియమాలు ఏం తెలియవండి నాకు, అసలు శ్మశానం అంటే ఏమిటో, ఆ శ్మశానంలో ఏ నియమాలు ఉంటాయో ఎరగకుండా పెరిగిందని. ఎందుకంటే ఆవిడ మహారాణి కదండి, ఆవిడకి శ్మశానానికి రావాల్సిన అవసరం రాలేదు ఇంతవరకు. అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతాయో, దానికి ట్యాక్సులు ఉంటాయని ఆవిడకి ఏం తెలుసు పాపం. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలో అంత తేలిగ్గా తెలియడం. నేను 2006లో అంటే 12 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు నాకేం తెలిసేది కదా, అక్కడ అమెరికా అంటే అమెరికా అనుకుని తీరా వెళ్ళిపోయాను. తీరా వెళ్ళిపోతే అక్కడేమో బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఆ బాత్రూంలో ఇన్ని రోజులు చేసిన ప్రయాణానికి దబ 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 ఒక డబ్బా పుచ్చుకుని, ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా ఉంది, ఆ డబ్బాతోటి వేడి వేడి నీళ్లు పుచ్చుకుని నెత్తి మీద పోసుకుని స్నానం చేశాను. 5-6 బకెట్లు పోసుకుని ఆ తర్వాత రుద్దుకుందాం అనుకుంటే ఈ నీళ్లు దిగట్లేదు. ఇదేంట్రా ఇన్ని నీళ్లు పోసుకున్నాను నీళ్లు దిగట్లేదు, తూము పొడిగిపోయిందని చూస్తే అసలు ఆ బాత్రూంలో తూమే లేదు. ఎంత వెతికినా కాలితో తడివి 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 తూము లేదు, తూముంటే పొడుద్దాం ఉంటే కిందకి నీళ్ళు వెళ్ళడానికి ఉండాలి కదా. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, అమెరికాలో మనకు వల్లే నేల ఉండదు, అదంతా చెక్క, ఒక్క తొట్టిలోనే అద్దాల తొట్టిలో స్నానం చేయాలి, గ్లాసులు ఉంటాయి అడ్డంగా, ఆ గ్లాసు మూసుకుని లోపల చెయ్యాలి, ఒక్క తొట్టిలో మాత్రమే నీళ్లు దిగడానికి తూ ఉంటుంది, మిగతా చోట తూ ఉండదు. చచ్చి చెడి మొత్తం నీళ్ళన్నీ తీసి తుడిచి నానాయాత్ర పడి ఏమో గంటేస్తారేమో అని ఎందుకు చెప్తానంటే, మొదటిసారి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పుడు అనుకోండి ఏకంగా 12 ఏళ్లుగా రెగ్యులర్గా పెడుతున్నాను కనుక, 2 నెలలు ఉంటున్నాను కనుక ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక అదృష్టం ఏంటో తెలుసా, నా శిష్యులు అసంఖ్యాకంగా తయారయ్యారు కనుక ప్రతి ప్రాంతంలో చక్కగా మడి కట్టుకుని మగవాళ్ళు కూడా వండుతున్నారు. నేల మీదే కింద అరిటాకులు వేసి వడ్డిస్తున్నారు. ఇప్పుడు అరిటాకులు కాలిఫోర్నియాలో అరిటాకులు బాగా దొరుకుతాయి. అసలు అక్కడెక్కడని కాదు, దొరకని చోట కూడా గురువు గారు వస్తున్నారని ముందు నుంచే చక్కగా అరిటాకులు అవేవో రకరకాల ఆకులు తెచ్చి పెడుతున్నారు. ఇప్పుడు చాలా మార్పు తెచ్చిపెట్టాం మాబోటి వాళ్ళం వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఏదని చెప్పాలంటే అమెరికా మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా బాగా ఆచార సంపన్నమైనటువంటి దేశంగా మారింది. కావాలంటే చూడండి మీకు వచ్చి ఒకసారి, మంచి మంచి ఆలయాలు తయారయ్యాయి, పురాణాలు బాగా సాగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, చాలామంది విన్నవాళ్ళు ఉన్నారు, 2 నెలల పాటు అమెరికాలోనే చెప్పిన పురాణాలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి ఇప్పుడు, అవునా? కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈవిడ పాపం అంతఃపురంలో ఉండి ఎప్పుడూ బయటికి రాలేదు, అందువల్ల ఆవిడకి శ్మశానం అంటే తెలియదు, శ్మశానంలో శవాన్ని తగలబెట్టడానికి డబ్బు కట్టాలనే విషయం కూడా తెలియదు. అటువంటి ఆవిడంది, అయ్యా కాటికాపరి గారు, నా పిల్లాడండి అకాల మరణం పొందాడు, పాప వీడికి ఇంకా 8 ఏళ్ళు నిండాయో 9 ఏళ్ళు వచ్చాయో, అనుకోకుండా పాము కాటు తిని చచ్చిపోయాడు, శ్మశానంలో తగలబెట్టడానికి వచ్చాను, దురదృష్టవశాత్తు నేను ఒకళ్ళకి అమ్ముడిపోయి దాసీగా పనిచేస్తున్నాను, అందువల్ల నా దగ్గర సంపద లేదు, కాటి సుంకం కట్టడానికి నా దగ్గర చిల్లికి అవ్వలేదు, నా యజమాని కేవలం భోజనం పెడతాడు, ఆ భోజనం తిని పనులు చేస్తాను, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాను, శవం చూస్తే అంతకంతకి ఎండిపోయి కుళ్ళిపోతుంది, దయతో తగలబెట్టడానికి అనుమతి ఇవ్వండి అంటే, అమ్మాయి నువ్వెవరవో కానీ నాకు నీ మీద దయ కలుగుతోంది, కానీ నేనేం చేయలేను, ఇది నా శ్మశానం కాదు, ఇది నా యజమాని ఒక వీరబాహుని యొక్క శ్మశానం, వీరబాహుడు అనేవాడికి నేను ఒక సామాన్యమైనటువంటి దాసు అండి, వాడు నన్ను కొనుక్కున్నాడు, డబ్బు పెట్టి కొనుక్కున్నాడు, ఒక మొక్కలో చెప్పాలంటే కట్టు బానేసని, యజమాని చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా పాలించడం తప్ప సొంత పెత్తనంతో నిర్ణయం తీసుకునే అధికారం లేనివాడిని ఆయన, కప్పం వసూలు చెయ్యకుండా ఏ శవాన్ని ఇక్కడ తగలబెట్టనివ్వద్దు అన్నాడు నన్ను, కాబట్టి నేను అనుమతించలేను, ఏదో డబ్బు తీసుకురా అన్నాడు. ఎక్కడి నుంచి తేనంది, ఎవరి దగ్గరో పనిచేస్తున్నావుగా వాళ్ళ కాళ్ళ వెళ్ళినప్పుడు అప్పటిదాకా ఈ శవాన్ని కుక్కలు నక్కలు తోడేళ్ళు రాబందులు ఇలాంటివి పీక్కు తినకుండా కాపలా కాస్తాను, వెళ్ళి నీ యజమానినో యజమానురాలునో కాళ్ళు పట్టుకొని బతిమాలి శవదహనానికి కావలసిన సొంకం తీసుకురా, నీకోసం కావాలంటే నా వాటా సొమ్ము మినహాయించుకుంటాను, నాకు 2 వాటాలు వస్తాయి, 6 రూపాయల్లో 2 రూపాయలు నావి, 2 రూపాయలు కావాలంటే వదిలేస్తాను, మిగతా 4 రూపాయలు తీసుకురా అన్నాడు. అంటే మా యజమానురాలు చితక్ కొడుతుంది, పైగా ఇంటికెడితే రానివ్వదు, శవాన్ని తగలబెట్టి స్నానం చేసి ఇంటికెడితే పర్వాలేదు కానీ ఇప్పుడు ఇంటికి వెళితే ఇక నన్ను శవదహనానికి పంపదు, దయతో అనుగ్రహించండి, ఇవ్వదండి ఆవిడ డబ్బు అందుట ఆవిడ. అలాగా నీకు నిజంగా నీ కొడుకంటే ఇష్టమేనా అనగా, ఇష్టమే, ఇష్టమైతే కష్టం ఉండదని శాస్త్రం చెబుతున్నది, నీ దగ్గర డబ్బు లేదు లేదంటే నీ మెళ్ళలో బంగారంలాగా మెరిసిపోతున్న బంగారం ఉందిగా మంగళసూత్రం, మిణుకు మిణుకుమంటూ నక్షత్రముల వలె మెరసిపోతున్న మంగళసూత్రములు 2 ఉన్నాయి, దానికి ఒక గొలుసు ఉంది, ఆ గొలుసు ఆ మంగళసూత్రం ఎక్కడో చట అమ్మి ఆ పులుసు పట్టుకొచ్చి నాకు ఇయ్యి అనగానే అవి తెల్లబోయింది. ఏమిటి చిత్రము, త్రిమూర్తులకు త్రిమాతలకు నా భర్తకి తప్ప ఈ మంగళసూత్రం ఎవరికీ కనబడదు అని ఒకప్పుడు నాకు అమ్మవారు వరం ఇచ్చింది. అటువంటిది ఈ చండాలుడికి ఈ కాటికాపరికి నా మంగళసూత్రం దర్శనమిచ్చిందా, అది కూడా ఎక్కడో లోపల చెంగు లోపల ఉన్నటువంటిది అని ఆశ్చర్యపోయి, నీవెవరు, నా మెడలో మంగళసూత్రం నీకు ఎలా కనపడింది, నీ పేరు కొంపదీసి హరిశ్చంద్రుడు కాదు కదా అనగానే తెల్లబోయి, అవును హరిశ్చంద్రుడిని కాటికాపరిని అన్నట్ట, వెంటనే ఆవిడ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ నన్ను ఇంకా గుర్తించలేకపోయేవటయ్యా బాబు, ఇప్పుడు నువ్వు నా మంగళసూత్రాన్ని చూడగలిగావు గనుక నువ్వెవరో తెలిసింది, నేను చంద్రమతిని, వీడు నీ కుమారుడు, భవిష్యత్తులో యువరాజు అవుతాడని నువ్వు కలలుగన్నవాడు ఈ రోహితుడు అనగానే ఒక్కసారి గుండెలు జల్లుమంటూ ఉండగా గుండెలు బాదుకుని ఆయన కింద పడిపోయాడు. ఆయన వచ్చిన కళ నిజమయ్యిందనుకున్నాడు, కాసేపు దుఃఖించి ఎలా జరిగిందో తెలుసుకుని, అయినా ఏం చేయలేం, వీడు కొడుకైనా లేక ఆఖరికి నేనైనా నువ్వైనా కాటి సుంకం వసూలు చెయ్యకుండా ఇక్కడ దహనం చేయించడానికి అధికారం నాకు లేదు. ఫోన్లో ఓ పని చెయ్యి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని దుకాణాలు ఉన్నాయి, నేను బతుకుండగా నీకు వేరే మంగళసూత్రం అక్కర్లేదు, ఈ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురా అంటే ఆవిడ చాలా సంతోషించిందిటండి. అంత ఏడుపులో కూడా ఎందుకో తెలుసా, ఈ స్థితిలో కూడా భర్త కక్కుర్తి పడ్డం లేదు, ప్రాణాపాయ స్థితిలో కూడా అసత్యం పడ్డానికి సిద్ధపడ్డం లేదు ఆయన. నిజంగా ఆయన తలుచుకుంటే మోసం చేయలేడా, మోసం చేయడానికి ఎంతకాలం తీసుకోవాలా, అందుకని నీవు చెప్పినట్టే చేస్తాను, ఈ మంగళసూత్రాన్ని ఏ వెలకైనా అమ్మి ధనం పట్టుకొచ్చి నీ చేతిలో పెడతానని బయలుదేరింది. ఈలోపు విశ్వామిత్రుడు మరొక తంత్రం ప్రయోగించాడు. ఈ తంత్రం వల్ల ఏమైపోయిందనమాట, ఆ దేశపు మహారాజు గారు కాశీని పరిపాలించే మహారాజు గారి యొక్క అంతఃపురంలోకి భయంకరమైన ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ అడుగుపెట్టి రాజుగారు చూస్తూ ఉండగా రాజుగారు కొడుకుని ఎత్తుకుని ఈ చంద్రమతి లాంటి ఒక స్త్రీ చేతిలో పెట్టింది. ఈ చంద్రమతి లాంటి ఒక కృత్రిమ స్త్రీని సృష్టించాడు ఆయన. ఒక రాక్షసి పట్టుకొచ్చి చంద్రమతి చేతిలో పెట్టింది. చంద్రమతి దాన్ని గుచ్చుకుని రాజుగారు ఎదుర్కొంటారే పకపక నవ్వుతూ ఆ పిల్లాడిని ఎత్తుకుపోయింది. యవత్తో ఒక స్త్రీ అంతఃపురంలో ప్రవేశించి పిల్లవాడిని ఎత్తుకుపోతుంది పట్టుకోండి రాజభటుల్ని ఆజ్ఞాపించాడు కాశీరాజు. భటులు తరువుకుంటూ వచ్చారు చంద్రమతిని. ఆ పిల్లవాడిని వెంట పెట్టుకుని ఈ మంగళసూత్రం అమ్ముకోవడానికి వెడుతున్నటువంటి చంద్రమతి దగ్గర ఆ కృత్రిమ చంద్రమతి పిల్లాన్ని బారేసి మాయమైపోయింది. అచ్చం ఈ రూపంలో ఉన్నే ఉంది కదా ఆవిడ కూడా, అవతల ఆవిడ కూడా. అందువల్ల రాజభటులు వచ్చి మంగళసూత్రం అమ్ముకోవడానికి పోతున్న చంద్రమతిని చూసి ఆవిడ పాదాల దగ్గర రాజుగారు కొడుకును చూసి ఆ కొడుకు కూడా చచ్చిపోయి ఉన్నట్ట. ఆ రాక్షస స్త్రీ వల్ల, కృత్రిమ స్త్రీ వల్ల చచ్చిపోయాడు. ఆ శవాన్ని గుచ్చుకుని మతిపోయి వాళ్ళంతా ఈ దుర్మార్గురాలు యవత్తో అభిచార హోమం చేసే నీచురాలు, క్షుద్రురాలు, క్షుద్రమాంత్రికురాలు లేకపోతే అంతఃపురంలోకి మాయారూపంతో ఎలా ప్రవేశిస్తుంది? అంత కట్టుదిట్టమైన కాపలా ఉన్న చోట, తలుపులు వెయ్యబడి ఉన్న చోట లోపలికి అదృశ్య రూపంలో ప్రవేశించి పిల్లవాడిని ఎత్తుకొచ్చింది. ఈ శ్మశానంలో ఏవో బేతాళ పూజలు చేస్తోంది అని దాని పెడరెక్కలు విరిచి కట్టి పాప చంద్రపతిని ఈ పిల్లాడితో పాటు రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. తెల్లవారుజాము 4-5 అవుతుంది ఆ సమయంలో. ఆ సమయంలో రాజుగారు వెనక ముందు చూడకుండా కుమారుడి శవాన్ని చూచి కుమిలిపోతూ ఈ దుర్మార్గురాలికి శిరశ్చేద శిక్ష విధించండి, కాటికాపరి దగ్గరకు తీసుకెళ్ళి కాటికాపరిని దీని తల నరికి ఆ తలని నాకు తీసుకొచ్చి కానుగ్గా ఇమ్మని, ఈ ముండాన్ని కాకులకి గద్దలకి వేయమని చెప్పండి అన్నాడు ఆయన కొడుకును చంపిందనే ఉద్దేశంతో. వెంటనే ఈ భటులు పుటాహుటిని తీసుకొచ్చారు. సరిగ్గా సూర్యుడు అప్పుడు ఉదయిస్తున్నాడు. సూర్యోదయ సమయమునకు కాటి సుంకం తెస్తుందనుకున్న భార్యని చేతులు కట్టి రక్షకపటులు తీసుకొస్తూ ఉంటే హరిశ్చంద్రుడు తలపోయాడు. అయ్యా ఎవరండి ఈవిడ ఎందుకు కట్టి తీసుకొస్తున్నారు, ఈవిడ చాలా పుణ్యాత్మురాలంటే పుణ్యాత్మురాలా ఏమన్నానా, పరమ దుర్మార్గురాలు ఈమె. రాత్రికి రాత్రి అంతఃపురంలో ప్రవేశించి రాజుగారి పుత్రుడి శ్మశానానికి తీసుకొచ్చి సంహరించింది. ఈ దుష్టురాలికి రాజుగారు శిరశ్చేద శిక్ష విధించారు. ఇదిగో నువ్వు తలకాయలు నరికే కత్తి ఉంటుందే కటికవాడి కత్తి, ఆ కత్తి తీసుకో. ఈ తలకాయలు నరికే బాధ్యత అంతా కూడా కాటికాపరిది. ఉరి తీయవలసిన బాధ్యత, శిరశ్చేద శిక్ష అమలు చేయవలసిన బాధ్యత కాటికాపరిది. అందుకని అది ఆ కత్తి తీసుకుని నరికి పారే. ఇది స్త్రీ అని పొరపాటు కూడా జాలి చూపించక, ఇది రాజాజ్ఞ, రాజాజ్ఞని ధిక్కరించే అధికారం లేదనగానే ఆయన తెల్లబోయి కాసేపు ఏడ్చి ఇప్పుడు తాను కాటికాపరి, యజమాని చెప్పినట్టు చెయ్యాలి, ఆ యజమానికి యజమాని అని రాజుగారు చెప్పినట్టు చెయ్యాలి, అందువల్ల కిక్కురు మనకుండా చంద్రమతిని తీసుకొచ్చి వజ్రస్థలం అని ఉంటుంది అక్కడ, అంటే చంపడానికి పనికొచ్చే స్థలం. అక్కడ ఏం చేస్తారనమాట, ఒక పెద్ద రాయి ఉంది, ఆ రాతికి మెడని పెట్టేటటువంటి కంత ఉంటుంది, అక్కడ తల పెట్టాలి. ఆ తల పెట్టిన తర్వాత పైన ఒక చెక్కను బిగించేస్తారు, అంటే ఇంక తల అటు ఇటు కదలచడానికి ఉండదనమాట. అప్పుడు ఆ తల బయటకున్నాక కత్తితో ఒక్క దెబ్బకి నరికేస్తారు. ఈ విధంగా నరికి పరమ పాపాత్ముల్ని శిరశ్చేదం అనే శిక్ష ద్వారా శిక్షించి తద్వారా లోకాన్ని రక్షిస్తారు. సాధారణంగా ఈ హత్యలు చేసే దుర్మార్గులు ఉంటారు కదండి, ఈ టెర్రరిస్టులు, అలాంటి వాళ్ళని మాత్రమే ఆ శిక్షకు గురి చేస్తారు. ఇప్పుడు ఆ శిక్ష తన భార్యకి అమలు చేయవలసిన బాధ్యత రాజుగారి మీద పడింది. ఎన్నాళ్ళు అయింది కానీ ఆయన ఎప్పుడు ఎవరితలా నరకలేదు, ఆ శిక్ష అమలు చేయవలసిన అవసరం రాలేదు. ఇది మొదటిసారి వచ్చింది. ఆయన భార్యని భగవద్ధ్యానం చేసుకో, కానీ ఒక్క విషయం, నీ వంటి సాధుమూర్తికి ఉత్తమురాలికి ఈ కర్మయోగం ఎలా వచ్చిందంటే, కర్మయోగం నేను శ్మశానంలో పెడుతున్నాను, ఇంతలో ఈ పిల్లాన్ని ఎవరో పట్టుకొచ్చి నా కాళ్ళ దగ్గర పారేశారు, నేనేం చెప్పినా వినిపించుకోకుండా భటులు నువ్వే ఈ రాజుగారి పిల్లవాడిని చంపావన్నారు, ఇవన్నీ కూడా భగవత్ పరీక్షలు, మీరు మాత్రం నిర్భయంగా ధర్మాన్ని నిలబెట్టండి, తల నరికేయండి అని. ఆయన వెంటనే పరమేశ్వర నిత్య సత్యం మీద నిలబడి చివరికి కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపుతున్నాను, కుమారుడికి దహన సంస్కారాలు చేయలేకపోయాను, ఈ భార్యను చంపుతున్నాను, ఈమెను చంపిన పాపం నుంచి, పిల్లవాడిని సరిగ్గా చూసుకోలేని పాపం నుంచి నన్ను రక్షించు అని కళ్ళు మూసుకుని కత్తెత్తే సమయానికి విశ్వామిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమయ్యా హరిశ్చంద్ర నీకు ఏమన్నా బుర్రుందా, ఎందుకు నీకు ఈ సత్యం, నీ సత్యనిష్ట నీకు కూడు పెట్టిందా, గూడిచ్చిందా, నీళ్ళిచ్చిందా, సత్యాన్ని నమ్ముకున్నావు చివరికి ఎందుకు పరికి రాకుండా కాటికాపరి అయ్యావు, ఆ సత్యం కోసం కట్టుకున్న పెళ్ళాన్ని నమ్మావు, సత్యం కోసం కొడుకుని బలి తీసుకున్నావు, చివరికి సత్యం కోసం భార్యను చంపుతావా, స్త్రీ హత్య చేస్తావా, నా మాట విను, ఈ సత్యం పలకను అన్నా వంటే చాలు, నీ భార్యని నేను వదిలిచ్చేలా చేస్తాను, రాజుగారికి నచ్చ చెప్పి నీ పెళ్ళాన్ని విడిచిపెడతాను, చచ్చిన నీ కొడుకుని బతికిస్తాను, నీకు ఈ కాటికాపరిగా ఉన్న కొలువు నుంచి విముక్తి కలిగిస్తాను, నా మాట విను, ఒక్క ముక్క పలుకు, అసత్యం ఆడతాను నువ్వు అంటే నా భార్య చచ్చిన, నే చచ్చిన, సృష్టి సర్వనాశనమైన, తల్లకిందులైన ఇచ్చిన మాట తప్పను, సత్యమే నాకు దైవం, సత్యాన్నాస్తి పరోధర్మ సత్యాన్నాస్తి పరంతప అన్నట్టు అప్పుడు కూడా ఆయన.